ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पश्चात्तरेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। ఈరోజు టాపిక్ వచ్చి భక్తి యొక్క లక్షణాలు. ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన టీచింగ్స్లో చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే, భక్తి అండ్ భగవాన్ ఈ రెండు కూడా ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి శబ్దాలు కాదు, ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించినటువంటివి అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు ఆయన చెప్పారన్నమాట. మరి యాక్చువల్గా ఈ భక్తి అన్నటువంటిది ఎప్పటి నుంచి మన జీవితంలో మొదలవుతుంది? మనం మామూలుగా భక్తి మార్గంలోకి రావడం ఒకటి, తర్వాత మనం చేసేటువంటిది భక్తియుక్త సేవగా మార్పు చెందడానికి మనలో పూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి చైతన్యం వచ్చినప్పుడు, అంటే మనం ఈ యొక్క శారీరక భావం నుంచి సంపూర్ణంగా విముక్తి అన్నటువంటిది లభించినప్పుడు, అప్పుడు మనం చేసేటువంటి దాన్ని భక్తి అని చెప్పి చెప్తారన్నమాట. అటువంటి భక్తి చేయడానికి మనం ప్రస్తుతం చేసేటువంటిది ఏమిటి అంటారు అంటే దాన్ని సాధన భక్తి అంటారు. సాధన భక్తి, శుద్ధ భక్తి. సో సాధన భక్తి ఏంటి అంటే ఆ శుద్ధ భక్తి లెవెల్కి రీచ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట, సాధన భక్తి అన్నటువంటిది. సో అల్టిమేట్గా మరి ఆ భక్తి తత్వం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలా అంటే దానికి మినిమం కొంత క్వాలిఫికేషన్ అన్నటువంటిది అవసరం అన్నమాట. క్రిందటిసారి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇచ్చానన్నమాట, అది మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో. ఒకసారి బుద్ధ భగవానుడి దగ్గర నుంచి ఒక రాజు జ్ఞానాన్ని పొందాలా అని చెప్పి ఆలోచిస్తూ ఆయన ఏం చేస్తారు అంటే, బుద్ధుడు ఆయన భిక్షకు వచ్చినప్పుడు విలువైనటువంటి భిక్ష ఏదన్నా నేను ఇస్తే అప్పుడు ఆయన నాకు జ్ఞానాన్ని ఇచ్చేదానికి అడిగేదానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తారు అంటే, ఆయన విలువైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని అవి అంటే మామూలుగా ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఒక అవగాహన లేకపోతే ఎట్లుంటుంది అంటే ప్రతిదీ మెటీరియల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకసారి మనం కూడా గమనించవచ్చు, ఎవరైనా దీక్ష కావాలంటే గురుగారికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేసాము, దీక్ష కావాలి బికాజ్ నేను ఆ గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి గురుగారు దీక్ష ఇచ్చేసాల, నేను ఆ దీక్షకి కావలసినటువంటి అర్హతను సంపాదించానా లేదా అది కాదనమాట ఆలోచన. సో బేసిక్గా ఈయన కూడా అదే క్యాలిక్యులేషన్ తోటి రాజు ఏం చేస్తాడంటే ఒక పెద్ద పళ్ళెంలో రకరకాలైనటువంటి తినుబండారాలన్నీ కూడా తీసుకొని బుద్ధుడి దగ్గరికి వస్తాడనమాట. బుద్ధుల వారు అది గమనించి ఆయన ఏం చేస్తారు అంటే, ఆయన పాత్రలో ఆ కింద కొంచెం బురదగా ఉంటుంది మట్టి, అది తీసేసి ఆ పాత్రలో పూసేస్తారు. ఈ రాజు దగ్గరకు వచ్చి చూస్తాడు, భిక్ష పాత్రలు పెడతారు, పెడితే చూస్తే దాంట్లో అంతా కూడా బురద ఉంటుంది అనమాట. బురద ఉంటే అప్పుడు ఆయన ఏమంటారంటే, రాజు మీ పాత్ర బురదతో ఉంది, మట్టితో ఉంది, అది మీరు శుభ్రం చేసుకోవాలా, శుభ్రం చేసుకుంటే కానీ నేను ఈ పదార్థాలు వేయడానికి లేదు, అవి కలుషితమైపోతాయి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు బుద్ధుడు ఏమంటాడు అంటే, మీరు నా నుంచి జ్ఞానాన్ని కోరుకుంటూ ఉన్నారు, అందుకోసం ఈ విలువైనవన్నీ నాకు ఇస్తున్నారు, అయితే నేను జ్ఞానం ఇస్తే మీ బుర్రను కూడా మీరు క్లీన్ చేసుకోకపోతే ఈ జ్ఞానం ఆ అపరిశుభ్రంగా ఉన్నటువంటి మీ బుర్రకి కానీ ఈ జ్ఞానం నేను ఇస్తే అది కూడా కలుషితం అయిపోతుంది. ఎందువల్ల అంటే మీరు మీ కంటామినేషన్ తోటే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కంటామినేషన్ తోటే మీ జ్ఞానాన్ని మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. సో నేను జ్ఞానం ఇచ్చేదానికన్నా ముందు మీరేంటి అంటే మీ యొక్క బుర్రని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అందుకనే ప్రభుపాదులు వారు మీరు గమనించండి ఆయన టీచింగ్స్లో కల్టివేటింగ్ కృష్ణా కాన్షియస్నెస్ అంటారు. కల్టివేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా కల్టివేషన్ అంటే ఏంటి? పొలాన్ని దున్నడం అన్నమాట. దున్నడం కల్టివేషన్ అంటే, అంటే ఫర్టైల్గా తయారు చేయడం. ఫర్టైల్గా కల్టివేషన్ అంటే ఫర్టైల్గా అంటే సారవంతంగా దాన్ని తయారు చేయడం, దీన్ని కల్టివేషన్ అంటారు అన్నమాట. సో మనం కూడా ఏంటి అంటే ఈ యొక్క జ్ఞానాన్ని భక్తిని మనం పొందడానికి ముందు మనం కొంత కల్టివేషన్ అనేది చేయాలి. ఈ యొక్క హృదయాన్ని సారవంతంగా మనం తయారు చేయాలన్నమాట. హృదయాన్ని సారవంతంగా తయారు చేయాలి. మనం గమనించినట్లయితే మహాభారతంలో భీష్మ పితామహుడు అంతటి వారు అన్నమాట. ఆయన ధర్మరాజుకి ఏదో ధర్మ సందేహాలు ఉన్నాయి. కృష్ణుణ్ణి యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు చాలా ఆయన స్వామి నా వల్ల ఇంత ఘోరం జరిగింది, వీళ్ళందరూ చచ్చిపోయారు, ఇంత రక్తపాతం అయింది, అది ఇది ఆయన ఏదో అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా కృష్ణుణ్ణి ఆయన తలదింటూ ఉన్నారు అన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏంటి అంటే అర్జునుడికి సందేహాలు నివృత్తి చేసినటువంటి కృష్ణుడు మరి ధర్మరాజుకి నివృత్తి చేయలేడా? చేయగలడు. కానీ ధర్మరాజుకి తెలియాలా, ప్రపంచానికి తెలియాలా, భీష్మ పితామహుడు కేవలం ఒక వారియరే కాదు, ఒక యోధుడే కాదు, ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప భక్తుడు అనేటువంటిది ప్రపంచానికి తెలియాలని చెప్పి భీష్మ పితామహుడి దగ్గరికి పోదాం పద, నీ సందేహాలన్నీ కూడా ఆయన నివృత్తి చేస్తాడు అన్నాడు. సరేనని చెప్పి అక్కడికి వెళ్ళారు. సో అది పెద్ద స్టోరీ అనమాట. దాంట్లో వీళ్ళందరినీ కూడా బాగా చక్కగా అలంకరించుకుని రండి, వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు. మామూలుగా మనం ఎవరైనా హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి మనకి నిజంగా వాళ్ళ మీద మూడ్ అంతగా లేకపోయినా కానీ సింపుల్గా పోతాం. టిప్ టాప్గా ఏదో పెళ్లికి పోయినట్టు పోతే అతను బాధపడతాడు అనమాట, రెడీ అయిపోతే. కానీ ఇక్కడ ఏంటి అంటే కృష్ణుడు భీష్మ పితామహుని కలవడానికి వెళ్ళడానికి పాండవులకి ఏం చెప్తున్నాడంటే మీరు టిప్ టాప్గా రెడీ అవ్వండి, టాప్ నుంచి బాటం వరకు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు, బంగారు రథంలో బయలుదేరి వెళ్ళాలా అని చెప్పి చెప్తా ఉన్నాడు. భీష్మ పితామహుడు వీళ్ళని ఎప్పుడైతే అట చూశారో ఆయన చాలా ఆనందపడిపోయారు. ధర్మరాజుతో అశ్రుధారులు కారుస్తూ ఏమంటారు అంటే భీష్మ పితామహుడు, హే ధర్మనందన, ఇన్ని రోజులు ధర్మం అపజయమైంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను, మీరు ఈ రకంగా అలంకరించుకోవడం వల్ల ఈరోజు నాకు ఎంత సంతృప్తిగా ఉంది అంటే ధర్మానికి మీరు ప్రతిరూపాలు, ధర్మం అలంకృతమైంది అన్నటువంటి ఆనందం నాకు ఈరోజు కలుగుతూ ఉంది, ధర్మం అలంకృతమైంది అనే ఆనందం నాకు కలుగుతూ ఉంది అని అశ్రుధారులు కారుస్తూ భీష్మ పితామహుడు ఆనందంతో పాండవుల్ని చూసి చెప్తాడు అనమాట. తర్వాత ఆయన ధర్మరాజుని కృష్ణుడు చెప్తాడు నీకేం సందేహాలు ఉన్నాయో అడుగు అంటాడు. ఆయన చెప్పబోతూ ఉంటే ద్రౌపది గల్లు నవ్వుతుంది అనమాట. నవ్వేసి స్వామి నన్ను బట్టలు తీసేస్తూ ఉంటే సభలో పల్లెత్తి మాట మీరు మాట్లాడలేదు, ఈరోజు ధర్మం గురించి లెక్చర్ ఇవ్వడానికి సిద్ధమైపోయారా అని చెప్పంటే అప్పుడు భీష్మ పితామహుడు ఏమంటాడంటే అమ్మ తల్లి ఈ అంబసయ్య మీద ఎందుకు కోరి నేను పడుకున్నాను అంటే ఈ దుష్టుల యొక్క సాంగత్యం వల్ల నా చైతన్యం కలుషితమై ఉండింది, నా శరీరంలో ఉన్నటువంటి అణువణువు వాళ్ళ సాహచర్యం వల్ల కలుషితమై ఉండింది, కోరి అంబసయ్య మీద ఎందుకు పడుకున్నాను అంటే ఆ కాలుష్యంతో నిండినటువంటి రక్తమంతా ఒడిగిపోతే నేను పవిత్రుని అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అంబసయ్య మీద నేను కోరి పడుకున్నాను, ఈ నేను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, ఇప్పుడు నేను అర్హత లభించింది ధర్మం గురించి మాట్లాడడానికి అంటారు. సో మనం ఏంటి అంటే ఎనీ ప్యూరిఫికేషనరీ ప్రాసెస్, ఏ రకమైనటువంటి ప్యూరిఫికేషనరీ ప్రాసెస్ అనేది లేకుండా నేను పరమ పవిత్రమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని నేను తెలుసుకోవాలా అంటే అది ఇంపాసిబుల్ అన్నమాట. ఒకవేళ తెలుసుకున్నా కానీ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు పవిత్రీకరణ పద్ధతి అవలంబించకుండా భగవత్ తత్వాన్ని ఎవరైనా అర్థం చేసుకునేదానికి ప్రయత్నిస్తే వాళ్ళ వల్ల సమాజానికి ఉత్పాదం అవుతుంది అని చెప్పి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందువల్లంటే వాళ్ళకుండే మెంటాలిటీ తోటి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే భక్తి అంటే ఇది, భక్తి అంటే ఇది అని చెప్పి వాళ్ళ వల్ల సమాజానికి ఉత్పాదం కలుగుతుంది. సో ఒక 1 వీక్ నుంచి గ్రేట్ డిస్కషన్ అనమాట అంత ఎలక్ట్రానిక్ దీంట్లో అంతా కూడా. ఏంటి అంటే నన్ను కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరో రాధే మాత అంట, ఆమె అందరినీ కూడా బ్లెస్సింగ్ అంటే ఆలింగనం చేసుకుని ముద్దులు పెడుతుందంట, తర్వాత ఆమె లిఫ్టిక్ వేసుకుంటుందంట, లేకపోతే తర్వాత ఆమె ఫ్రీ టైంలో మోడర్న్ డ్రెస్సులు వేసేసుకొని ఏదో షాపింగ్ మాల్స్ లో తిరుగుతుంటుందంట. ఇవన్నీ చాలా మంది అంటే ఇప్పుడంతా కూడా చిన్న ఇష్యూ పెద్ద అందరికీ తెలిసిపోద్ది అనమాట. వాళ్ళందరూ మొన్న గుంటూరులో కూడా నేను క్లాస్ ఇవ్వగానే వాళ్ళు అడిగారు. సో దిస్ ఈజ్ ఇదే కరెక్ట్, ఇది ప్రభుపాదులు వారు చెప్పింది. భక్తి అంటే కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇటువంటి ఉత్పాదం వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. వాళ్ళు వాళ్ళకింకా విపరీతమైనటువంటి స్కర్ట్లు వేసుకొని తిరగాల, లేకపోతే ఇంకోటి చేయాలా, నాన్ సెన్స్ చేయాలా నుండి తర్వాత ఆమె నేను రాధారాణి లేకపోతే అవతారము లేకపోతే నేను బ్లెస్సింగ్స్ ఏంటి, నువ్వు ఇచ్చేది బ్లెస్సింగ్స్, నీకే నాన్ సెన్స్ బ్రెయిన్ ఉంటే బుద్ధి ఉంటే నువ్వేం బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎవరిని ఉద్ధరింపజేస్తావు నువ్వు. సో అందుకని ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే ఈ ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అన్నటువంటిది, ఈ పవిత్రీకరణ పద్ధతి అన్నటువంటిది లేకుండా భక్తిని కానీ భగవత్ తత్వాన్ని కానీ అర్థం చేసుకునేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉత్పాదాన్ని క్రియేట్ చేస్తారు సొసైటీలో. ఆల్రెడీ ఉత్పాదాలు ఎన్నో ఉన్నాయి సొసైటీలో, వీళ్ళు అటువంటి వ్యక్తులు సమాజానికి డిస్టర్బెన్స్ అవుతారు, ఉత్పాదాన్ని క్రియేట్ చేస్తారు. సో అందువల్ల ద బెస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే మనం ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోవాలా అంటే మొట్టమొదట సత్వగుణంలోకి రావాలన్నమాట. సో భగవంతుడు 14వ అధ్యాయం 17వ శ్లోకంలో ఆయన స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నారు అంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయే వచ ప్రమాదమోహౌ తమసౌ భవతో అజ్ఞానమేవచ. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధినందును, రజోగుణము నుండి లోభము వృద్ధినందగా, తమోగుణము నుండి అజ్ఞానము బుద్ధిహీనత భ్రాంతి అనునవి వృద్ధినందుచున్నవి. సో రజోగుణం తమోగుణంలో ఉంటూ నేను భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంపాసిబుల్ అనమాట, ఇంపాసిబుల్. సో బెస్ట్ ఏంటి అంటే సత్వగుణంలోకి రావాలా. చాలా మందికి అర్థం కాదు, ఇస్కాన్లోకి వెళ్ళిపోతే అది తినకూడదు అంటారు, ఇది తినకూడదు అంటారు, తర్వాత కాఫీ టీ తాగకూడదు అంటారు, తర్వాత ఆనియన్ గార్లిక్ తినకూడదు అంటారు. ఇవన్నీ ఎందుకు అంటే అవన్నీ నీలో రజోగుణ ప్రేరణ కల్పిస్తాయి. మరి రజోగుణంలో తమోగుణంలో నువ్వు ఉంటే భగవత్ తత్వం నీకు అర్థం కాదు, వంట పట్టదు. అందుకని చెప్పి వీటన్నిటిని కూడా నియంత్రించాలా. ప్రతిదీ కూడా మూడు రకాలుగా డివైడ్ చేశారు, ఫుడ్ ఇన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. సత్వగుణంలో ఆహారము, రజోగుణంలో ఆహారము, తమోగుణంలో ఆహారం. యాక్టివిటీ సాంగత్యం, సత్వగుణంలో సాంగత్యము, రజోగుణంలో సాంగత్యము, తమోగుణంలో సాంగత్యం. మీరు ఏదైనా భక్త ప్రహ్లాదుడి చరిత్ర లేకపోతే పురందరదాసు జీవిత చరిత్ర ఇటువంటివి ఏదైనా ఫిల్మ్ ఉంది ఓకే చూశారు, మనలో కూడా భక్తి వస్తుంది అనమాట. అది బ్రూస్ లీ సినిమా చూశారు, ఇమీడియట్ గా అందరూ టైట్ గా దిగే సినిమా థియేటర్ లోంచి బయటకి వస్తాడు అనమాట. వాడు రోడ్డు మధ్యలో నిలబడిపోయి మనోహారణ కొడితే వాడు చూస్తాడు. మనం అప్పుడు అర్థం చేసుకోవాలి, ఈయన బ్రూస్ లీ సినిమా చూసి వస్తున్నాడు, మనం కేర్ఫుల్ గా ఉండాలా, లేకపోతే ఈయన మనకు 4 ఇది ఇచ్చేస్తాడు అని చెప్పి మనమే పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాలి. సో దట్ ఇదే సాంగత్యము, సత్వగుణంలో సాంగత్యము, రజోగుణంలో సాంగత్యము, తమోగుణంలో సాంగత్యము, తమోగుణంలో సాంగత్యము. సో మనమేంటి అంటే ఎంత ఆహారం సత్వగుణంలో తీసుకుంటామో, సాంగత్యం సత్వగుణ సంబంధమైన చేస్తామో, సత్వగుణ సమయంలో సాధన చేస్తామో, వీటన్నిటిని బట్టి మనలో సత్వగుణం పెరుగుతుంది అనమాట. ఎంత సత్వగుణం పెరుగుతుందో అంత ఈ భగవత్ తత్వం అన్నటువంటిది అర్థమయ్యి మన ఒరిజినల్ కాన్షియస్ ఏంటి అంటే శుద్ధ సత్వము. ఇట్ ఈజ్ అబౌ సత్వగుణం, సత్వగుణం కూడా కాదు, జీవుని యొక్క స్వరూపము యొక్క గుణం ఏంటి అంటే ట్రాన్సెండెంటల్. ట్రాన్సెండెంటల్ అంటే గుణాలకు అతీతం, గుణాలకు అతీతం. అబౌ త్రిగుణాస్, ఈ మూడు గుణాలకి కూడా అతీతమైనటువంటిది దివ్యం, దాన్ని శుద్ధ సత్వం అన్నారు, శుద్ధ సత్వం అన్నారు. సో బేసిక్ గా మనందరం ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో ఉండేటువంటి వాళ్ళం మనందరం కూడా. సో మనకేంటి అంటే భగవంతుని అంశగా ఆయనలో స్వతంత్రత ఉంది, మనలో కూడా ఆ కొంచెం స్వతంత్రత ఉంది. ఆ కొంచెం స్వతంత్రత వల్ల మనం ఏం కోరుకున్నాము అంటే నేను ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయాలా. ప్రభుపాదుల వారు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పెద్ద ధనికుడు ఉంటాడు అనమాట, వాళ్ళకి ఆయనకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఒక కుమారుడు బుద్ధిమంతుడు, రెండోవాడు ఏంటి అంటే కొంచెం మాట వినేవాడు కాదనమాట, కొంచెం కాదు పూర్తిగానే మాట వినేవాడు కాదు. వాడేంటి అంటే తండ్రితో నేను ఇండిపెండెంట్ గా వెళ్ళిపోవాలా అంటాడు, ఇండిపెండెంట్ గా వెళ్ళిపోవాలా అంటాడు. వెళ్ళిపోవాలంటే తండ్రి చెప్తాడు, వద్దురే నాయన నువ్వు ఇండిపెండెంట్గా వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు ఆనందపడలేవు, నాతో ఉంటేనే నీకు ఆనందం, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు వాడు. వెండు సరే, తండ్రి ఏం చేస్తాడంటే సరే ఇదో నీ వాట నీది తీసుకో అంటాడు. వాడు ఏం చేస్తాడంటే తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడు. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారు, మనీ స్వీటర్ దాన్ హనీ అన్నారు. నేను మామూలుగా చిన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అబ్బా భలే చెప్పారు అనుకునేవాడిని. తర్వాత చూస్తే భాగవతం చదువుతూ ఉంటే ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అది ప్రహ్లాద్ మహారాజ్ స్టేట్మెంట్ అనమాట. అది ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు, మనీ ఈ స్వీటర్ దాన్ హనీ. సో ఆ డబ్బు ఉండేసరికి అందరూ చేస్తారు, చుట్టూ చేరేసి వాడు డబ్బులంతా కూడా దుర్వినియోగం చేసేస్తారు. లాస్ట్కి వీడు పెనీలెస్, ఏం ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోద్ది అనమాట. మరి బ్రతకాలా? తర్వాత ఒక పక్క ఏంటికి అంటే తండ్రిని కాదని వచ్చేసాడు కదా, గుర్తొస్తాడు తండ్రి, కానీ అహంకారం, ఇగో ఇగో. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే ఈగో ప్రదర్శిస్తామో ప్రెస్టేజ్ ఈగో, ఆ ఈగో ఒరిజినల్గా ఏంటి అంటే అది భగవంతుని మీద అన్నమాట అహంకారం. సో అది పోనంత వరకు కూడా మనకు సరెండర్ అయ్యేదానికి ఇది ఉండదు అన్నమాట. వీడు కూడా చూడండి, ఎప్పుడైతే ఆ ధనము పోయిందో బాధలు వచ్చేసాయో అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ ఆ ధనం ఉండి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆడికి అసలు తండ్రి గుర్తుకు రాలేదు. సో మనకు కూడా ఒక్కోసారి డివోషనల్ సర్వీస్లోకి వచ్చినప్పుడు డబ్బులు పోవడమో లేకపోతే ఏదన్నా ఆర్థికంగానో మానసికంగానో ఇబ్బందులు రావడమో అవన్నీ కలిగినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడనమాట. చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుడు కఠినాత్ముడు, ఇటువంటి సిచ్యుయేషన్లో పెట్టి ఆయన దగ్గరికి సరెండర్ చేయించుకున్నాడు. కఠినాత్ముడు కాదు, భాగవతం ఏం చెప్తుంది అంటే భగవంతుడు స్వయంగా ఎవరి మీదన్నా నాకు ప్రత్యేకమైన కరుణ ఉంటే ఈ భౌతికమైనటువంటివి ఏదైతే వాడు ఇవన్నీ నాకు సెక్యూరిటీ అని భావిస్తాడో వాటన్నిటినీ నేను దూరం చేస్తాను, అప్పుడు అవేవి నా సెక్యూరిటీ కాదు నువ్వే నాకు అనేటట్టుగా వాడిని చేస్తాను. ఎవడి మీద నాకు ప్రత్యేక కరుణ ఉంటుందో, ప్రత్యేక కరుణ ఉంటుందో నేను అది చేస్తానని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు భాగవతంలో, స్వయంగా భగవంతుడు చెప్తా ఉన్నాడు. సో మనకేంటి అంటే ఎంత ఎక్కువ డబ్బుంది పదవుంది ఇవన్నీ ఉంటే మనకు అహంకారం అంత ఎక్కువగా ఉంటుంది. ప్రభుపాదులు గారు ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మంచి మెర్సిడీస్ బెంజ్ కారులో పోతా ఉన్నావు, కారులో పోతా ఉంటే ఈవెన్ ఆ కారు యొక్క కాస్టు దాని యొక్క దీన్ని బట్టి కూడా నీ యొక్క ఈగో అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు బెంజ్ కారులో పోతా ఉంటే ఎవడన్నా రిక్షాలో ఆటో వచ్చాడు మీద, అదే నువ్వు కూడా ఆటో రిక్షాలో పోతా ఉంటే అంతారు పరపు ఆరవు. ఎందువల్లంటే ఆ వెహికల్ నీలో అహంకారాన్ని పెంచుతుంది. ఇదే ధనికుడైన వెహికల్, తెలివితేటలు ఉన్న వెహికల్, అందం ఉన్న వెహికల్ ఈ శరీరం అయితే మనలో ఈగో పెరుగుతూ ఉంటుంది, ఈగో పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కటి అర్థం కావట్లేదు, ఆ ఎంత విలువైనటువంటి వెహికల్ అన్న, ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ కార్ అక్కడ ఉంది, డ్రైవర్ లేడనుకోండి ఉపయోగం ఏముంది, ఆ కారు అట్టే ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఆ డ్రైవర్ లేకపోతే ఉపయోగం లేదు. సో డ్రైవర్ ఎంత విలువైన కారు అయినా కానీ డ్రైవర్ కూర్చొని డ్రైవ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఈ జీవుడు అనేవాడు ఉన్నప్పుడే ఈ యొక్క వెహికల్ అన్నటువంటి ఈ శరీరానికి విలువ ఉంది. మరి ఆ జీవుల్లో కూడా మళ్ళా ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఎవరు, జీవునికి ఆత్మ పరమాత్మ. ఆ పరమాత్మ ఉంటేనే ఈ జీవుడికి కూడా విలువ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెయిర్ ఉందండి, ఈ హెయిర్ అది ఎంత లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచి మంచి సుగంధాలు వచ్చేటువంటి ఆయిల్స్ పెట్టుకొని అద్దం ముందు నిలబడుకొని దువ్వేసుకొని మంచి క్రాప్లు మంచి షేప్లు అవన్నీ చేసేసుకొని దానికి ఎంతో వాల్యూ ఇస్తారు. మీరు భోజనం చేసేటప్పుడు అదే మీ తలెంటర్కి ఒకటి అన్నంలో పడిపోయింది అనుకోండి, చీ ఏమే వండేటప్పుడు వదిలేదంటే ఎంటుకలోనే వేస్తూ తీసి పక్కన పడేస్తారు. సేమ్ వెంట్రుకనేమో గంటల తరబడి దువ్వి ఊడిపోయేదాకా దువ్వావు, అదే వెంట్రుక మళ్ళీ అన్నంలో పడిపోతే తీసి పక్కన పడేస్తా ఉన్నావు. అంటే అది తల కంటుకొని ఉన్నప్పుడే దానికి వాల్యూ, ఊడిపోతే వాల్యూ లేదు. మనం కూడా ఆ జీవుడు ఉన్నప్పుడే ఈ శరీరానికి కూడా వాల్యూ, జీవుడు లేకపోతే లేదు. మళ్ళా చేతికి నెయిల్ పాలిష్ ఉంది, దాన్ని బాగా నెయిల్ పాలిష్ చేసుకొని మళ్ళీ అది బాగా పెరిగిపోతే కట్ చేసేస్తాం. కట్ చేయగానే దాన్ని మళ్ళా మీరు ఏమైనా షోకేస్లో పెట్టుకుంటారా చెప్పండి? కట్ చేసిన తక్షణం ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది, డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది. కానీ అది అంటుకొని ఉన్నప్పుడు బాగా రంగేసుకొని గోరింటాకు పెట్టుకొని కట్ చేసిన తర్వాత డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది, డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. సో సేమ్ ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు లేకపోతే
అంతవరకు ఎంతో ప్రేమ, ఎంతో రిలేషన్షిప్ అన్నీ ఉన్నాయి. ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఆ శరీరానికి వాల్యూ లేదు. ఏమంటారు ఇమీడియట్ గా, బాడీ తీసేయాలి, బాడీ తీసేయాలి, బాడీ తీసేయాలి. లేట్ కూడా చేయరు, టైం అయిపోతుంది, వాడు ఇంకా రాలేదు, ఫోన్ చేయండి రా, ఎంత దూరంలో ఉన్నాడు, తొందరగా రమ్మని చెప్పు, ఎంత తీసేయాలి తీసేయాలి. అంటే నిజంగా వాల్యూ దేనికి మరి? ఆ జీవుడికి, ఆ జీవుడికి. సో ఒక డివోటీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నారు. ద రియల్ డివోటీ ఏంటి అంటే ప్రతి దాని వెనకాల భగవంతుని యొక్క ప్రమేయాన్ని చూడగలిగినటువంటి వాడు. ఒకసారి ఒక పిల్లి పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉండిందంట, ఈయన బూజు దులుపుతా ఉంటే ఆ అటక మీద కూర్చొని ఉంది, అది దానికి ఈ బూజుకర్ర ముందు కుంచి ఉంటుంది, అది ఇట్లా కనిపిస్తూ ఉంది. దాన్ని అదేం చేస్తుందంటే ఆ పిల్లి పిల్ల తను చెయ్యిటెత్తి దాంతో ఇట్లా ఆడుతూ ఉంది, వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, దాన్ని ఇట్టంటా ఉంది. కానీ అదేదో కొంచెం ముందుకు వచ్చేసి మీద పడిపోతా ఉంది అనుకుంటుంది, కానీ దాని వెనకాల కర్ర ఉంది, ఆ కర్రను ఒక ఆయన పట్టుకొని ఉన్నాడు, అదేది కనిపించట్లేదు దానికి. సో ఇన్ ద సేమ్ వే అది చిన్న పిల్లి పిల్ల కాబట్టి దానికి ఇవన్నీ కూడా కనిపించట్లేదు. అదే రకంగా మనం కూడా హోల్ క్రియేషన్ వెనకాల సుప్రీం లార్డ్ ఒక ఆయన ఉన్నాడు, అది మనం గుర్తించలేకుండా ఉన్నాము. సో ఎప్పుడైతే ఈ ధనికుడు కుమారుడికి బాధలన్నీ వచ్చాయో, తర్వాత ఆకలి తట్టుకోలేకుండా ఉన్నాడు, చివరికి ఒక పెద్ద జమీందారు దగ్గరికి వెళ్ళాడు, నాకు జాబ్ ఇవ్వండి అన్న. అక్కడ మళ్ళీ ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఒక్క సుప్రీం లార్డ్ ఆయనకి సరెండర్ అయితే ఏం ప్రాబ్లం లేదనమాట. ఆ ఒక్క శరణాగతి అనేది, అంటే ఆ శరణాగతి అనేది పొందాలా అంటే మనకేంటి అంటే ఈగో అడ్డం వచ్చేస్తుంది, ఆ ఫాల్స్ ఈగో అహంకారం అది అడ్డం వచ్చేస్తుంది. ఆ అహంకారాన్ని టెస్ట్ చేయడం కోసమే ఈ యొక్క హోల్ ఆధ్యాత్మిక ప్రాసెస్ అనమాట. మనలో ఎంత అహంకారం ఉంది దాన్ని ఎట్లా తొలగించాలి. లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అదేంటది లాలా స్టోరీ. ఒక ఆయన బృందావనానికి దగ్గరలో ఒక లాలా అని చెప్పి ఒక భక్తుడు ఉంటాడు అనమాట. ఆయన ఏంటి అంటే చాలా ధనికుడు. ఆయన ఒకరోజు పల్లకిలో పోతూ ఉంటే ఆ ఒక విలేజ్లో బట్టలు ఉతికే ఆయన యొక్క కుమార్తె ఏమంటుంది అంటే, కాలాతీత్ హోరే బాస్నాకు జలానాహే అంట. కాలాతీత్ అంటే సమయం అయిపోతుంది, బాస్నాకో జలానా, బాస్నా అంటే అరిటాక్ అంట, దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, బాస్నా అంటే అహంకారం, సమయం అయిపోతుంది, నీ అహంకారాన్ని తగలబెట్టట్లేదు ఏంటి. అప్పుడు ఈయనేం అర్థం చేసుకున్నాడంటే ఇది నాకే ఉన్నట్టుంది మెసేజీ అని చెప్పి, మామూలుగా అరిటాక్ ఏదో తగలబెట్టి ఆ బూడితోటి మరకలకు రాస్తే ఏదో మరకలు పోతాయంట, ఆ మెకానిజం ఏంటో మనకు తెలియదు, ఆ స్టోరీలో ఉందనమాట అది. సో అప్పుడు ఈయన దిగేసి ఆయన విలువైనటువంటి ఆభరణాలు అన్నీ కూడా పలకిలో పడేసి, మీరు వెళ్ళిపోండి అని బోయలకి చెప్పేసి నేరుగా బృందావనానికి వెళ్తాడు. బృందావనానికి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక గురువుకి సరెండర్ అయిపోయి, నేను మీకు సేవ చేసుకుంటాను, నాకు దీక్ష ఇవ్వండి అని ఆయన చెప్తారు. నువ్వు ఆశ్రమంలో ఉండి సేవ చేసుకో, దీక్ష సమయం వచ్చినప్పుడు ఇస్తాను అంటాడు. 1 ఇయర్ అయిపోతుంది, 2 ఇయర్స్ అయిపోతుంది, 3 ఇయర్స్ అయిపోతుంది, 4 ఇయర్స్ అయిపోతుంది. ఒకరోజు రాత్రినా గురుగారు నన్ను ఎందుకు పిలవట్లేదు దీక్షకి అని చెప్పి ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో ఆయనకు అర్థమైన సత్యం ఏంటి అంటే, ఈయన వ్యాపారం చేసేటప్పుడు ఈయనకు ఒక శత్రువు ఉండేవాడు బృందావనంలో, వీళ్ళిద్దరికి ఎప్పుడు కాంపిటీషన్ ఉండేది వ్యాపారంలో. ఈయన సాధు అయిన తర్వాత కూడా భిక్షెత్తుకునేటప్పుడు అందరి ఇళ్ళకి వెళ్తున్నాడు, కానీ ఆయన ఇంటికి వెళ్ళట్లేదు. అంటే ఈయన సాధు అయిన తర్వాత కూడా ఇంకా ఆయన్ని శత్రువుగానే భావిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అది రియలైజ్ అవుతాడో మరుసటి రోజు ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఆయన ఇంటికే వెళ్తాడు, నేను ఇంకా సాధు అయినా కానీ ఇంకా ఆయన్ని శత్రువుగా భావిస్తూ ఉన్నాను. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాం దేహి అంటే ఆ ఇంట్లో పనోళ్ళు వచ్చి చూస్తారనమాట, అరే లాలా ఇంత ధనికుడు సాధు అయిపోయి మన ఇంటికి అది భిక్షకు వచ్చాడని చెప్పి వాళ్ళ యజమానికి చెప్తారు. ఆ యజమాని పరిగెట్టుకుంటూ వచ్చి, ఏ లాలా నువ్వు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయావు, నేను ఇంకా అహంకారంతో ఈ వ్యాపారము ఇవన్నీ పడి అల్లాడుతూ ఉన్నాను, నువ్వు సాధు అయిపోవడం తర్వాత విషయం మా ఇంటికి భిక్షకు వచ్చావు, ఇంట్లో ఉన్న సర్వస్వం నీదే, ఏం కావాలంటే తీసుకో అంటాడు. అప్పుడు లాలా అంటాడు, మనంగానైతే అప్పుడు నీ వ్యాపారం కొట్టలేకపోయాను, ఇప్పుడు దొరికావు, మొత్తం ప్యాక్ చేసి పంపించేసే అని చెప్పి చెప్తాం. ఆయన ఏమంటాడంటే, నాకు జస్ట్ 2 రొట్టెలు ఇవ్వండి అంట. ఆ 2 రొట్టెలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళేసరికి గురుగారు అక్కడ యజ్ఞకుండం అంతా సిద్ధం చేసి దీక్షకు రెడీగా ఉంటాడు. ఈయన రాగానే దీక్ష ఇచ్చేస్తాడు, నీలో ఉన్నది ఒక్క లోపమే. సో బేసిక్గా ఏంటి అంటే, భక్తి అంగాల గురించి మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించుకోవాలా. ఆ కాలుష్యాన్ని తొలగించుకొని ఈ హృదయాన్ని సారవంతంగా చేసుకొని సాఫ్ట్గా చేసుకున్నప్పుడు కృష్ణరాజు కవిరాజ గోస్వామి కూడా ఆయన ఏం చెప్తారు అంటే, కృష్ణుడు వెన్న అపహరించాడు వెన్న అపహరించాడు అనే దాని వెనకాల రెండు పరమార్థాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే సృష్టిలో ఉన్నటువంటి సర్వం కూడా నాకు అర్పించాల, సో మీ యొక్క సేవలన్నీ కూడా నాకు రావాలా, అదొకటి. ఇంకోటి ఏంటి అంటే వెన్న ఏ రకంగా వస్తుంది, చిలికి చిలికి చిలికితే వెన్న వస్తుంది. వెన్న ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, సున్నితంగా ఉంటుందన్నమాట. సాధన ద్వారా నీ హృదయాన్ని చిలికి 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 రాతి లాంటి హృదయాన్ని వెన్నలాగా సున్నితంగా ఎప్పుడైతే మార్చుకుంటావో, కల్ముషాలతో కరుడుగట్టినటువంటి ఆ హృదయాన్ని వెన్నలాగా తెల్లగా కల్ముషాలన్నీ తొలగించుకుని ఎప్పుడైతే పరివర్తన తెచ్చుకుంటావో, అటువంటి హృదయాన్ని ఆ వెన్న దొంగ కృష్ణుడు వచ్చి అపహరిస్తాడు. ఆ రోజు నీ జన్మ సార్థకమవుతుంది, మోక్షం వస్తుంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన యొక్క భాషణలో రాస్తారన్నమాట, ప్రత్యేకించి దామోదర్ లీల గురించి. సో అన్లెస్ అంటిల్ మనం ఏంటి అంటే ద పర్పస్, మనం అసలు ఎందుకు వచ్చాము, ఇటువంటి ప్రాసెస్ నిజంగా నా హృదయంలో పరివర్తన అన్నటువంటిది కలుగుతూ ఉందా, మార్పు కలుగుతూ ఉందా, నేను ఈ యొక్క హృదయాన్ని నేను సారవంతంగా తయారు చేసుకుంటూ ఉన్నానా లేదా అనేటువంటి ఒక పరిశీలనాత్మకంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళకపోతే ఉపయోగం లేదు. ఇన్ ఎ కోర్స్ ఆఫ్ టైం, ఎక్కడ వేసిన కొంగళి, ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక వ్యక్తి రాత్రిపూట నావెక్కి కూర్చున్నాడంట, రాత్రంతా నడిపాడంట, నడిపి 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 ఉదయం సూర్యుడు వచ్చేసరికి చూస్తే ఎక్కడెక్కడ అక్కడే ఉన్నాడు. ఏంటి అంటే లంగర్ తీయలేదు నావకి. మనం కూడా ఆధ్యాత్మిక జీవితానికి రాకముందు భౌతికంగా ఎట్టున్నామో, ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన తర్వాత కూడా అదే క్వాలిటీస్ ఉన్నాయి, కానీ వాటిని తొలగించుకునే, ఈ లంగర్లు తొలగించుకునే దానికి మనం ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేయకపోతే ప్రయాణం ముందుకే వెళ్ళం మనం. సో ఎప్పుడే సేమ్ క్వాలిటీస్ మెయింటైన్ చేయడం కాదనమాట, వాటిని మనం తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా, ఆ లంగర్ తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. ఏది అనర్థాలు ఉన్నాయి, ఏంటి వాటిని, నాలో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లాగా తొలగించుకోవాలా అనేది ఇంట్రాస్పెక్టివ్ అనమాట. లోపలికి ఆత్మ పరిశీలన అన్నటువంటిది లేకపోతే ఉపయోగం లేదనమాట, ఉపయోగం లేదు. సో అందువల్ల ఈ యొక్క మొట్టమొదట మన వ్యవహారం అంతా కూడా ఏంటి అంటే ఆ సత్వగుణంలోకి రావాలా. ఆ సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట, అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ హార్ట్ సాఫ్ట్ అవుతూ ఉంటుందో, సాఫ్ట్ అవుతూ ఉంటుందో, ఆ లక్షణాలని మనం కంపేర్ చేయాలి. ప్రీవియస్ ఆచార్యస్ యొక్క లక్షణాలు దానికి నా లక్షణాలు ఏమన్నా మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, జయదేవ్ గోస్వామి. జయదేవ్ గోస్వామి ఆయన చిన్న వయసు నుంచి కూడా ఎటువంటి క్యారెక్టరో ఒకసారి మనం చూద్దాం. జయదేవ్ గోస్వామి ఏంటి అంటే చిన్న వయసులోనే ఆయన స్కూల్కి వెళ్ళేవాడు కాదు, స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్ అని చెప్పి స్కూల్ ఎగ్గొట్టి రామాయణం మహాభారతం ఈ లీలలన్నీ క్లాస్మేట్స్ తోటి డ్రామాలు ఆడేవాడు అనమాట, డ్రామాలు ఆడేవాడు. ఒకరోజు తండ్రి మార్కెట్లో ఉంటే గురుకుల టీచర్ ఉపాధ్యాయుడు కనిపిస్తాడనమాట. మా వాడు ఎట చదువుతున్నాడండి అన్న, నేను గురుకులు మూసేసి చాలా రోజులైంది అంటాడు. ఇదేంటిది, మా వాడు రోజు చదువుకునేదానికి వస్తున్నాడు కదా అంటే, తాజడ్డ కోతి వనమెల్ల చెడిచినట్టు మీ వాడు మిగిలిన పిల్లలందరినీ చెడిపేస్తున్నాడు, రామాయణం మహాభారతం డ్రామాలు అని చెప్పి స్కూల్ ఎగ్గొట్టి అందరు వెళ్ళిపోతా ఉన్నారు, అందుకని ఎవరు లేకపోతే స్టూడెంట్స్ నేనేం చేస్తానని చెప్పి మూసేశాను అంట. అంటే తండ్రికి చాలా కోపం ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి ఒక రైతు ఒక ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటి అంటే మీ పిల్లడు ఈరోజు లంకా దహనం అనేటువంటి నాటికేసి మా అరటి తోటంతా తగలబెట్టేశారు అంటాడు. మా అరటి తోటంతా తగలబెట్టేశారు. సో మరి గురుకుల టీచర్ చెప్పింది కరెక్ట్, ఈయన ఒక బెత్తం తీసుకొని ఉంటాడు అనమాట. ఈయన జయదేవ గోస్వామి ఇంటికి రాగానే కర్ర తీసుకొని బాగా బెడత పూజ చేస్తారు. ఆయన తల్లి అంటుంది, అరే చదువుకుంటే నీ భవిష్యత్తే కదా బాగుంటుంది, నీ గురించే చెప్తున్నాడు కదా నాన్న, మరి ఎందుకు నువ్వు ఆయన మాటినవు అని చెప్పి అంటే, అప్పుడు జయదేవ గోస్వామి మాయకంగా ఏమంటాడంటే, అమ్మా నన్ను ఏం చేయమంటావు, అక్షరాలు రాసినప్పుడు ఆ గుండ్రంగా అక్షరాలు రాస్తారు కదా, నాకు మురళి మీద ఉన్నటువంటి రంధ్రాలు గుర్తొస్తాయి, తర్వాత మురళి వాయిద్యం గుర్తొస్తుంది, మురళి గుర్తొస్తుంది, మురళి వాయిద్యం గుర్తొస్తుంది. ఆ మురళి కూడా భగవంతుడు చూడండి, ప్రతి దీంట్లో కూడా మనకు ఒక సందేశం ఉందనమాట. మామూలుగా మురళి మీరు గుర్తించారో లేదో, ఇట్లా వచ్చి ముందు ఇట్లా బెండ్ అయి ఉంటుంది కృష్ణుడిది,
మీరు అది గమనించారో లేదో,
యమునా తీరంలో అన్ని ఏపుగా పెరుగుతున్నాయంట, ఒకటి మాత్రం బెండ్గా ఉందంట,
బెండ్గా ఉందంట.
అప్పుడు కృష్ణుడు మురళిని తయారు చేసుకోవాలా అని చెప్పి యమునా తీరానికి వచ్చినప్పుడు ఈ ఏపుగా పెరిగిన వాటన్నిటినీ కూడా ఈ వడ్రంగులు నరికేసి వాటిని తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. కానీ ఈ బెండ ఎందు చూడు, ఇది బెండ్గా ఉంది, దేనికి పనికి రాదని వదిలేశారు.
దాన్ని కృష్ణుడు మురళిగా వహించాడు.
అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎంత అహంకారం ఉంటే ఉపయోగపడవు, ఎంత వినమ్రతతో వంగు ఉంటావో అప్పుడు నువ్వు భక్తికి ఉపయోగపడతావు, భగవంతుడి సేవలో ఉపయోగపడతావు. ఇవన్నీ ఏపుగా ఎదుగుతా ఉన్నవి, ఆ వంకరగా వంగిపోయినటువంటి ఆ బ్యాంబూ స్టిక్ చూసి అవహేళన చేస్తూ ఉన్నాయి, అవహేళన చేస్తూ ఉన్నాయి. కానీ ఆ ఏపుగా పెరిగినవి ఉపయోగపడలేదు, అహంకారంతో ఉన్నవి, ఆ వంగినది వినమ్రతతో ఉన్నటువంటిది, అది కృష్ణుడి సేవలో ఉపయోగపడింది. సో మనం కూడా అహంకారం పెంచుకుంటే ఉపయోగపడం భగవత్ సేవలో. ఆ భగవంతుని యొక్క శరణాగతి, వినమ్రతతో శరణాగతి పొందుతాము, అప్పుడు మనం ఉపయోగపడతాం అన్నమాట, ఉపయోగపడతాం. సో ఆ మురళి వాయిద్యం గుర్తొస్తుంది, తర్వాత ఏదో ఒక లీల గుర్తొస్తుంది. ఇంకా ఆ లీల గుర్తొచ్చిందంటే అమ్మ తల్లి నేను ఇంకా ఆగలేను, నన్నేం చేయమంటావు. సో సరే ఇంకేం చెప్తారు, కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే, తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణిస్తారనమాట. మరణిస్తే వాళ్ళకి అంత్యక్రియలు చేసి ఈయన ఇంటికి వచ్చేసరికి ఆ ఊరు జమీందారు ఇంటి దగ్గరికి వచ్చేసి, మీ తండ్రి నా దగ్గర అప్పులు తీసుకున్నాడు, ఆ అప్పులకు పరిహారంగా ఈ ఇల్లు తీసేసుకుంటానంట, ఇల్లు తీసేసుకుంటానంట. అప్పుడు జయదేవ గోస్వామి ఏమంటాడంటే, ఇల్లు మీరు తీసేసుకోండి, నా తల్లి నాకు రెండు విలువైన వస్తువులు ఇచ్చింది, వాటిని నేను తీసుకుంటాను, అనుమతి ఇవ్వండి. ఏంటి ఆ విలువైన వస్తువులు అంటాడు. ఇతనేమనుకుంటాడంటే, ఏదో వజ్రాలు వైడూర్యాలు ఏదో ఉంటుందేమో అను. ఆయన ఏమంటాడంటే, రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు అంట, ఈ రెండు నేను తీసుకుంటాను. సరే ఈ లోపల ఆ జమీందారు యొక్క కుమార్తె పరిగెట్టుకుంటూ వస్తుందనమాట, నాన్నగారు మన నాన్నగారు మన ఇల్లు అంతా కూడా మంటలతో మండిపోతా ఉంది అని. అదే మనం ఆ సిచ్యుయేషన్లో ఉంటే మనం ఏమనుకుంటాం, నా ఇల్లు కొట్టేయాలని వీడు ప్రయత్నం చేశాడు, చూడు నేను ఎంత శక్తివంతున్నా, నీ ఇల్లు తగలబడిపోతా ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ జయదేవ గోస్వామి కళ్ళలో నీళ్లు పెట్టుకుని, అరే మీ ఇల్లు తగలబడిపోతుందా, నేనేమన్నా మీకు సహాయం చేయగలనా అని చెప్పి పరిగెట్టుకుంటూ ఆ జమీందారు ఇంటి దగ్గరికి పరిగిస్తాడు. ఆ మంటలు మండుతూ ఉంటే ఆయన లోపలికి వెళ్తాడు అనమాట, ఎవరన్నా ఏమన్నా అపాయంలో ఉన్నారేమో కాపాడాలి. ఆ చిన్న వయసులో పరిగెట్టుకుంటూ ఆ మంటల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే ఇంత పవిత్రమైనటువంటి వ్యక్తి ఆ మంటల్లో ఉండేటువంటి ఇంటిలోకి ప్రవేశించేసరికి అగ్ని శాంతించాడంట, శాంతించి శీతల భవతి శీతల భవతి మొత్తం మంటలన్నీ ఆరిపోతాయన్నమాట. జయదేవ గోస్వామి ఆ రాధాకృష్ణ విగ్రహాలని మాట ప్రకారం తీసుకొని పూరికి వచ్చేస్తాడు. సో ఆయనకి యుక్త వయసు వస్తుందనమాట. ఈ లోపల అక్కడ పూజారి కుమార్తె కూడా యుక్త వయసు వస్తుంది. అప్పుడు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, నా కుమార్తెకి యుక్త వయసు వచ్చింది అంటే, అప్పుడు జయదేవ గోస్వామి పేరు చెప్పి భగవంతుడు జగన్నాథుడు అతనికి ఇచ్చి నీ కుమార్తెను వివాహం చేయంట. జయదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళి అడిగితే, స్వామి నాకు దేనికయ్యా పెళ్ళి, ఏదో బ్రహ్మచారిక జీవితం గడుపుతా ఉన్నాను, నేను పెళ్లి గురించి చాలా చెప్పాను మీకు. ఒక వెళ్ళోడు అడిగాడు, ప్రభుజీ పెళ్ళి ఎందుకు అంత గ్రాండ్గా చేస్తారు అని చెప్పి అడిగాను. నేను చెప్పాను, జీవితంలో అది లాస్ట్ గ్రాండ్ రోజు కాబట్టి నాయన అని చెప్పి, ఇంకా మళ్ళా గ్రాండ్నెస్ ఉండదు లైఫ్లో, అందుకని చెప్పి ఇంకోసారి ఎవరో నాకు మహారాజు ఒక ఆయన చెప్తాను, పులి పెళ్లి రిసెప్షన్కి పిల్లి ఒకటి పిల్లిగంతలు వేస్తూ ఉండిందంట. అక్కడ ఉండే జంతువులన్నీ అనుకున్నాయంట, అరే ఇదేంటిది, పులికి మ్యారేజ్ రిసెప్షన్ అంత గ్రాండ్గా జరుగుతూ ఉంటే ఈ పిల్లి పిల్లిగంతలు వేస్తూ ఉంది, పులికి కానీ కోపం వస్తే దీని పరిస్థితి ఏంటి అని చెప్పి ఇది అనుకుంటా ఉంటే, ఈ లోపల నిజంగానే పులికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏ పిల్లి ఇంత వైభవంగా నాకు ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు పిల్లిగంతులు వేస్తావా అని చెప్పి అంటే, నేనేం చేస్తానో చూడనిందండి. అప్పుడు పిల్లి అనిందండి, హే అప్ప పెళ్లికి ముందు నేను కూడా పులే, పెళ్ళైన తర్వాత పిల్లి అయిపోయాను అన్నాడు. ఇవన్నీ ఇటువంటి ఏదో అప్పుడు ఏం ఎగ్జాంపుల్స్ చేయడం కోసం వాడాడో తెలియదు, ఇటువంటి ఏదో చెప్పి అయా దయచేసి నాకు పెళ్లి వద్దు ఏమొద్దు మహానుభావు నన్ను వదిలిపెట్టాను. మళ్ళా ఈ పూజారి నాథుడిని ఇట్లా చెప్పాడు స్వామి అంటే, ఆ రోజు మరుసటి రోజు జయదేవ గోస్వామి యొక్క స్వప్నంలో భగవంతుడు వెళ్ళి, ఇది నా ఆజ్ఞ, నువ్వు గృహస్థుడవు అంట. సరేనని చెప్పి భగవంతుడి ఆజ్ఞ. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో జీవనోపాధి ఉండాలి కాబట్టి మా ఊరికి వెళ్తాను అని చెప్పి ఈయన బయలుదేరి ఊరికి వెళ్తూ ఉంటాడు.
వెళ్తూ ఉంటే దారిలో ఈయన భగవద్భక్తుడు, మహాభాగవతుడు అనమాట. ఎంత గొప్ప భాగవతుడు అంటే ఆయన గీత గోవిందంలో ఆయన శ్రీమతి రాధారాణి పరమోత్కృష్టమైనటువంటి భక్తురాలు, ఆ భక్తికి మెచ్చి భగవంతుడు ఆమె పాదాలకి సేవ చేశాడు అనేటువంటి సందర్భం వస్తుందనమాట రాసేది. మళ్ళీ ఆయనకి నచ్చదనమాట, భగవంతుడు పోయి రాధారాణి పాదాలు ఒత్తాడు అంటే అది ఎట్లా రాయగలమని చెప్పి అది మనసు అంగీకరించక ఆయన దాన్ని ఆ కావ్యాన్ని అట్లా వదిలేసి వెళ్తాడనమాట. ఈ లోపల ఏమవుతుంది అంటే ఈయన కాలకృత్యాలు తీర్చుకొని వచ్చే లోపలే ఈయన రూపంలో భగవంతుడు వస్తాడు. వచ్చేసి ఆ కావ్యాన్ని పూరించి ఆయన భార్యతోటి ఏమి ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని చెప్పి ఆమె చేత ప్రసాదం తినేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ జయదేవ గోస్వామి వస్తాడు, వచ్చి ఈ కావ్యాన్ని పూరించాలా, అసలు ఏం అర్థం కావట్లేదు, సరే ఆకలేస్తుంది మొదట భోజనం పెట్టండి. అప్పుడు బా ఇప్పుడే కదండి తినేసి వెళ్ళారు, ఇదేంటే నేను ఇప్పుడే కదా వచ్చాను. అదేంటండి ఆ కావ్యం కూడా రాశారు కదా, పూరించి వెళ్ళారు, పోంచేసి వెళ్ళారు, మీరు ఇప్పుడే వచ్చానంటారేంటి, కావ్యం పూరించడమా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కావ్యం భగవంతుడు పూరించేశాడు. రాధారాణి యొక్క పాదాలు కృష్ణుడు ఒత్తాడు అని చెప్పి ఆయన పూరించేశాడు. అంటే భక్తికి అంత గ్రేట్ పర్సనాలిటీ అనమాట ఈయన జయదేవ గోస్వామి. సో ఆయన మంచి కీర్తన పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రాజు ఆ కీర్తన విని ఈయన్ని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి తన ప్రజలను ఉద్దేశించి కీర్తన కచేరీ ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఆయన ఎంత మధురంగా పాడతారు అంటే ఆ వాళ్ళందరూ కూడా భక్తి పారవస్యంలో తన్మయత్వం చెందుతారనమాట. చివరికి రాజు ఏదో విరాళం ఇవ్వాలనుకుంటాడు. విరాళం ఇవ్వాలంటే ఈయన అంటాడు నాకు దేనికి స్వామి వద్దంటాడు, బలవంతంగా ఇస్తాడు. ఈయన ఇవి తీసుకుని వస్తూ ఉంటే దారిలో ఒక నలుగురు దొంగలు ఈయన అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఏమంటారంటే ఏయ్ ఆ ధనవంతా ఇచ్చేయంటాడు. ఈయన అడగంగానే ఇచ్చేస్తాడు, ఈయనకి దాని మీద ఏం మోహం లేదు, అడగంగానే ఇచ్చేస్తాడు. ఈ దుర్మార్గులు ఏంటి అంటే అడగంగానే ఇచ్చేశాడు అంటే ఏదో కిట్టుకుంది దీంట్లో. మీరు కూడా ఎప్పుడైనా దొంగలు అడగంగానే ఇవ్వద్దు, కొంచెం పట్టుకోండి. అడగంగానే ఇచ్చాడంటే దీంట్లో ఏదో కిట్టుకుంది అని చెప్పి మళ్ళా తిరిగి వచ్చేసి ఈయన చేతులు కళ్ళు ఖండించేస్తారు అనమాట. ఖండించేసి ఒక నీళ్లు లేనటువంటి కొయ్యలో తోసేసి వెళ్ళిపోతారు. ఆ సిచ్యుయేషన్లో మనం ఎవరమన్నా ఉంటే వాడికి ఎన్ని శాపనార్థాలు పెడతాం చెప్పండి ఆ పని చేసిన వ్యక్తులకి. జయదేవ గోస్వామి భగవంతుడిని ఏం వేడుకుంటాడంటే ఈ ఐశ్వర్యమన్న మోహంలో నేను భక్తికి దూరమై ఉండేవాడినేమో, ఈ ప్రపంచం అద్భుతమైందని అభినందిస్తూ దీన్ని అనుభవించడానికి ఏమన్నా నా చైతన్యం వెళ్ళుండేదేమో, వీళ్ళు నా జీవితంలో మహాత్ములు, ఈ ప్రపంచం యొక్క యథార్థ స్థితిని నాకు తెలియపరిచారు, ఇది ఆనందాలయం కాదు ఇది దుఃఖాలయమని, మీ పాదపద్మాల మీద శరణాగతి పొంది ఉండాలని, మనలో కనువిప్పును కలిగించడానికి, ఈ ఐశ్వర్యం మీద మోహం నాలో కలగకుండా చేయడానికి నాకు ఈ స్థితిని కల్పించారు, వీళ్ళు నిజంగా దొంగలు కాదు మహాత్ములు నా జీవితంలో అని చెప్పి ఆయన అనుకుని భగవంతుని కీర్తన పాడుతున్నారంట. ఆ కీర్తన వింటూ ఇంకొక రాజు ఆ మార్గంలో వెళ్తూ ఆ కీర్తన విని ఎక్కడి నుంచి మధురమైన కీర్తన వస్తుందో చూడమని సైనికులకు చెప్తాడు. సైనికులు ఎక్కడ వెతికితే ఆ గొయ్యిలో నుంచి వస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన నెత్తురు ముద్దలాగా పడి ఉన్నాడనమాట. ఈయన తీసుకుని వాళ్ళ రాజ్యానికి వెళ్తారు. ఈయనకి చికిత్స అంతా చేసిన తర్వాత, ఈయన కోలుకున్న తర్వాత, గాయాలన్నీ మానిపోయిన తర్వాత అప్పుడు రాజు, మీరు మధుర గాయకులు మహాభక్తులు, నా ప్రజల కోసం మీ యొక్క అద్భుతమైన కీర్తనలు వాళ్ళకి వినిపించండి అని అప్పుడు మళ్ళీ కచేరీ పెడతాడు. ఈయన కీర్తన పాడతాడు, పాడితే మళ్ళీ ఈ రాజు విరాళం ఇస్తానంటాడు. ఒకసారి తీసుకొని అన్ని పోయినాయి, మళ్ళా ఇప్పుడు మీరు మళ్ళా విరాళం ఇస్తే ఇంకేముంది, ఇంకా తల ఒకటి మిగిలింది నాకు అని ఈయన మనసులో ఏమనుకున్నాడో ఏమో మహానుభావుడు. అయ్యా నాకు ఏదైతే ఇవ్వాలనుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పనిచేయండి, నాకేమీ వద్దు అన్నాడు. ఈ లోపల జయదేవ గోస్వామి ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో కూర్చొని ఉన్నాడు కదా కీర్తన చేయడానికి. ఆయన గమనించాడు ఈ నలుగురు దొంగలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళని చూడంగానే రాజును పిలిచి ఆ నలుగురు మహాత్ముల్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇవ్వండి అన్నాడు. ఎప్పుడైతే ఈయన ఈ మొండి చేతితోటి ఏదో చూపిస్తా ఉన్నాడో ఈ దొంగలు ఏమనుకున్నారు మన గురించి చెప్పేస్తున్నాడు అనుకున్నారు వీళ్ళు, బరబరా పోతా ఉన్నారు. ఈ లోపల రాజు సైనికుల్ని పిలిచి వాళ్ళని ఏదో చెప్పాడు అని వాళ్ళ సైనికుల దగ్గరికి వెళ్ళేసరికి స్పీడ్ ఎక్కువైంది, వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. మహాత్ములారా రండి అన్నారు వీళ్ళు. మహాత్ములం అవును కదా అని చెప్పి ఆయన వచ్చారు, వస్తే విరాళం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జయదేవ గోస్వామి ఎంత కరుణామూర్తి అంటే రాజుకు చెప్తాడనమాట, వీళ్ళు గమ్యాన్ని చేరుకునేంత వరకు వాళ్ళకి బందోబస్తు కూడా ఇవ్వండి అంట. ఆయన ఒక నలుగురు సైనికుల్ని పంపిస్తారు. ఈ సైనికులు పోతా ఉంటే వీళ్ళని చూస్తే ఏమో దొంగ కొళ్ళు పెట్టే వాళ్ళగా ఉన్నారు, ఈయనేమో వాళ్ళని మహాత్ముడు అంటా ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. అయ్యా మీకు ఆ మహానుభావుడికి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతారు. అడిగేసరికి వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, చూడండి ఇదొక క్వాలిటీ అనమాట మనం డెవలప్ చేసుకోవాల్సింది. భక్తిలో కూడా ఏంటి అంటే, మనం ఏదైనా తప్పు చేస్తే అది మనం చెప్పం ఇతరులకి, నాకు అనవసరంగా ఆ పనిష్మెంట్ ఇచ్చారు, ఇదైపోయింది ఇంకోటి అయిపోయింది. సో కానీ నేనేం తప్పు చేశాను ఎప్పుడు, రియాలిటీ ఏంటి అంటే సత్యాన్ని అట్లీస్ట్ నువ్వు బయటకు పబ్లిసిటీ చేసుకోకపోయినా కానీ నీలోన్నా పాశ్చాత్తాపం ఉండాలని నేను తప్పు చేశాను. లేకపోతే ప్రభుపాదుల వారు ఆయన ఎన్నో టీచింగ్స్లో మీరు గమనించవచ్చు, పాశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనే సందర్భం వచ్చినప్పుడు అట్లీస్ట్ పాశ్చాత్తాపం హృదయంలోనా నువ్వు పొందాల, లోపలన్నా ఉండాల నేను ఈ తప్పు చేశాను అని. లేకపోతే అసలు సమస్య లేదు ఉద్ధరింపబడేదానికి. సో వీళ్ళు దుర్మార్గులు ఏమంటారంటే, మీరు ఆయన మహాత్ముడు మహాత్ముడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు, ఆయన మహాత్ముడు కాదు, చాలా దుర్మార్గుడు, పొరుగురాజు ఆయనకి శిరశ్చేదన శిక్ష విధిస్తే మేము కరుణతోటి కాళ్ళు చేతులు తీసేసి ప్రాణాలతో వదిలేశాము, అందువల్ల ఆయన మమ్మల్ని మహాత్ముడుగా భావిస్తాడు అని అబద్ధం చెప్తారు. అంత దుర్మార్గపు అబద్ధం చెప్పేసరికి భూదేవి కూడా తట్టుకోలేక రెండు బద్దలుగా చీలిపోయి ఈ నలుగురు దుర్మార్గులు కూడా భూమిలో కూరుకొని పోయి మరణిస్తారు ఈ సైనికులు చూస్తూ ఉండగానే. సో ప్రిన్సిపల్ ఏంటి అంటే, భూదేవి ఏం చెప్తుంది అంటే, ఎటువంటి పాపినైనా నేను భరిస్తాను కానీ అసత్యం వచించేవాడిని నేను భరించలేను. మనుషు మీ తట్టని చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, నీకు ప్రాణాపాయ స్థితి ఉందా, లేకపోతే ఎవరికైనా ఏదైనా పెళ్లికి కల్పించాలా, లేకపోతే ఇంకేదన్నా మహత్తరమైన కార్యం ఏదన్నా ఉందా లోక కళ్యాణం, అటువంటప్పుడు ఏదో చెప్పచ్చు అసత్యం. అంతేగాని ఏమైనా భోంచేసా, అవే లేదండి అంటే, ఒకళ్ళు చేశానంటే ఏమైనా నన్ను అడుగుతాడేమో భోజనం అని చెప్పి చెప్పి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ చెప్పి 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 భూమి మన వల్ల మోయలేదు అన్ని అబద్ధాలు చెప్పారు. అప్పుడు వీళ్ళు చూస్తారు, ఈ సైనికులు చూసి అరే ఇదేంటిది అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి జరిగింది రాజుకు చెప్తారు. రాజు అప్పుడు వచ్చి చెప్తాడనమాట జయదేవ గోస్వామి దగ్గరికి వచ్చి, ఏంటిదంతా నాకేం అంతు పట్టట్లేదు స్వామి, అసలు విషయం ఏంటి చెప్పండి, వాళ్ళకి మీకు సంబంధం ఏంటి, ఎందువల్ల వాళ్ళని మీరు మహాత్ములు అంటున్నారు, నిజంగా వాళ్ళు మహాత్ములైతే భూమి రెండుగా చిలిపోయి కూరుకుని పోయింది, వాళ్ళేమో దుర్మార్గులు మీ మీద పెద్ద అభాండం వేస్తూ ఉన్నారు, మీరేదో ఘోరం చేశారని పక్క రాజు మీకు శిరశ్చేదనం విధించాడని అదని ఇదని అని చెప్పి ఆ జయదేవ గోస్వామి దగ్గరికి వచ్చి కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడనమాట. అప్పుడు జయదేవ గోస్వామి జరిగిందంతా చెప్తే అప్పుడు ఆ రాజు అంటాడనమాట, మహానుభావ ఇంత ఉన్నతమైనటువంటి హృదయం మీకుందా, అంత దుర్మార్గం చేస్తే వాళ్ళని మహాత్ములు అని చెప్పి మీరు సంబోధించి వాళ్ళకి మళ్ళా విరాళం ఇచ్చి మళ్ళా బందోబస్తు ఇచ్చి పంపించమన్నారంటే మీ ఎంత ఉన్నత హృదయం మీది, మీలాంటి మహానుభావులకు పాదాలుంటే నా కన్నీటితో మీ పాదాలు కడుగుతానయ్యా అని చెప్పి భగవంతుడు వేడుకుంటాడు. ఇమీడియట్గా జయదేవ గోస్వామికి చేతులు కాళ్ళు భగవంతుడు ఇస్తాడు, చేతులు కాళ్ళు భగవంతుడు ఇస్తాడు. సో మనం ఏంటి అంటే, ఇటువంటి క్యారెక్టర్స్ని అన్నిటినీ కూడా అధ్యయనం చేసి మనం డివోషనల్ సర్వీస్లో ఉన్నప్పుడు మనకు అట్లీస్ట్ ఆ దరిదాపుల్లో ఏమన్నా ఒకటి రెండు లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ప్రయత్నం చేయాలి, అప్పుడే ఈ మార్గంలో మనం ఏదైనా పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. అట్ట కాకుండా మనం ఈ సబ్జెక్టుని పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అని అనుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా నావ మీద కూర్చొని మనం నడిపిస్తూ ఉన్నాము కానీ ముందుకు అసలు కదలట్లేదు. ఎందువల్లంటే మనలో ఉన్నటువంటి అనర్థాలను మనం తొలగించట్లేదు. సో మొట్టమొదట మనం మినిమం సాధన సేవ శరణాగతి ద్వారా మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించుకున్నప్పుడే ఈ తత్వం అన్నటువంటిది మనకు యథార్థంగా అర్థమవుతుంది. యథార్థంగా ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం పాటించగలం, అప్పుడు ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించగలం. లేకపోతే ఏమవుతుంది అంటే, ఇది జస్ట్ భౌతికంగా కూడా వాళ్ళు కాలక్షేపం, ఇక్కడ కూడా కాలక్షేపం, కాలక్షేపం జంతువు కూడా అయిపోతుంది, ఈయన సాధించామంటే ఈయన లేదు. సో దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. సో అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, జన్మ సార్థక కరే కరో పరోపకారం, నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో. ఎవరి ఎట్లా సార్థకమవుతుంది, దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని ఫాలో చేసినప్పుడు సార్థకమవుతుంది, అప్పుడు కరో పరోపకారి ఇతరులకు మనం హెల్ప్ చేయి. ఒక్కోసారి డివోషనల్ లైఫ్లో మనకేమవుతుందంటే, ప్రీచింగ్ చేసేయాలా, అది చేసేయాలా, ఇది చేసేయాలా, ఆ ప్రోగ్రామ్ చేయాలి, ఈ ప్రోగ్రామ్, కానీ మనలో ఎంత భక్తి ఉంది, ఎంత పెంపొందించుకుంటున్నాం, ఏంటి ఇది, లేకపోతే ఉపయోగం లేదన్నమాట. సో
ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగచ్చు. నెక్స్ట్ వీక్ మనం ఏంటి అంటే భక్తి రసామృతంలో భక్తి అంగాలు ఉన్నాయన్నమాట. సో అది స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క దాన్ని ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తూ ఎవ్రీ వీక్ కూడా ఒక ఇట్లాగే ఈరోజు జయదేవ గోస్వామిది డిస్కస్ చేశాం. నెక్స్ట్ వీక్ ఇంకెవరైనా మహానుభావుడు గ్రేట్ డివోటి మనం తత్వాన్ని డిస్కస్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ని మనం డిస్కస్ చేసి మనం ముందుకెళ్దాం అన్నమాట. ఈ సబ్జెక్ట్లో ఇది ఒక 3-4 వీక్స్ కంటిన్యూ చేస్తాం ఈ భక్తి అనేటువంటి దీన్ని. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఫస్ట్ సత్వగుణంలోకి రావాల. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత మెడిసిన్ ఏంటి అంటే మీరు చిన్నప్పుడు గమనించి ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మీరు దగ్గుకి వెళ్ళండి, జలుబుకి వెళ్ళండి, జ్వరానికి వెళ్ళండి, ఒకటే గోళీ. కొన్ని రోజుల తర్వాత రెండు ఇచ్చేవాళ్ళు అనమాట. దేనికి వెళ్ళండి సేమ్. సో అల్టిమేట్గా దేనికైనా కానీ హరే కృష్ణ మంత్రమే. అయితే ఏమవుతుంది అంటే మీరు తమో గుణంలో ఉన్నప్పుడు హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది, రజోగుణంలో ఉన్నప్పుడు చేసినప్పుడు దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది, సత్వగుణంలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది. తమో గుణంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మనల్ని అట్లీస్ట్ కొంచెం మెరుగై రజోగుణంలోకి వచ్చేటట్టు చేస్తుంది, రజోగుణంలో నుంచి కొంచెం అడ్వాన్స్ అయ్యి సత్వగుణంలోకి వచ్చేటట్టు చేస్తుంది. సత్వగుణంలోకి వచ్చినప్పుడు చేసినప్పుడు అదే హరే కృష్ణ మంత్రం మనల్ని శుద్ధ సత్వంలోకి తీసుకెళ్ళడానికి అది ప్రేరేపణ కలిగిస్తుంది. సో ఈ రజోగుణ సంబంధమైంది, తమోగుణ సంబంధమైంది, వీటిని కంప్లీట్గా త్యజించాలి. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఆయన ఏమన్నారు, అసత్సంగ త్యాగో ఎహి వైష్ణవ ఆచార అన్నాడు. విష్ణు భక్తుడు అసత్సంగ త్యాగో. సో మరి అసత్సంగం ఏంటి, వీటికి సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైనా అసత్సంగమే, రజో తమో గుణాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైనా కానీ అసత్సంగం. త్యాగో ఎహి వైష్ణవ ఆచార. సో మనలో సత్వగుణ సంబంధమైనటువంటివన్నీ దాంతో అసోసియేషన్ పెంచుకోవడము, రజో తమో గుణ సంబంధమైన దాన్ని కూడా వదిలేయడం, తర్వాత శుద్ధ సత్వంలోకి రావడానికి ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా మంటల్లో ఇనుమును పెడితే మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. భగవంతుడు శుద్ధ సత్వం, ఆయనతో మనం ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకుంటామో. తర్వాత ఇది నేను కంటిన్యూ చేయలేదు ఆ స్టోరీ, ఆ తిరుగుబాటు కుమారుడు. సో అతను ఏంటి అంటే ఒక జమీందారు దగ్గరికి వెళ్ళి నాకేదైనా పని అడుగుతాడు అనమాట. పని అడిగితే అతను అంటాడు, నా దగ్గర 100 పందులు ఉన్నాయి, వాటిని మేపుకోవాలా, వాటికి తక్కువ రకం గోధుమ పిండి ఉంది తినిపించాలా, నువ్వు తినడానికి కూడా అదే, అంతకన్నా ఎక్కువ నన్ను డిమాండ్ చేయకూడదు అంట. అక్కడ ప్రభుపాదులు గారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఈ భౌతిక జగత్తులో ఎంత దుర్భరమైనటువంటి సిచ్యుయేషన్ అయినా కానీ ఒక ఆశతోటి ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ సిచ్యుయేషన్లో ఉంటూ ప్రయత్నం చేస్తాం కానీ మాధుర్యమైనటువంటి కృష్ణ శరణాగతి పొందడానికి మాత్రం మళ్ళీ అహంకారం అడ్డుపడుతూ ఉంటుంది. ఆడటువంటి కండిషన్స్తో జాబ్ ఇస్తానన్నా కానీ తండ్రి దగ్గరికి వెళ్ళడు. మనం కూడా ఇక్కడ ఎన్ని తంటాలన్నా పడతాం, ఎంత నీచమైన సిచ్యుయేషన్లన్నా ఉంటాం కానీ అరే నేను ఆ భగవంతునికి శరణాగతి పొంది మోక్షాన్ని పొందుతామని ఆలోచన వస్తుందా? రాదు. కారణం ఏంటి అంటే ఈ అహంకారం వల్ల. అహంకారం అంటే ఏంటి, గుణాల యొక్క ప్రభావమే అహంకారం. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మాకర్తాహమితి మన్యతే. ప్రకృతి గుణాల యొక్క ప్రభావమే అహంకారం, దానివల్ల శరణాగతి అనేది పొందేదానికి వీలు కాదనమాట. సో అప్పుడు చాలా దుర్భరమైపోద్ది. ఆ పందుల కొట్టంలోనే పనుకోవాలా, ఆ పందులు తినది తినాలా, వాటికి సేవ చేయాలా, వీటికి అనారోగ్యం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, చాలా బాధలు వచ్చేస్తాయి దాంట్లో. అప్పుడు తండ్రి గుర్తొస్తాడనమాట, అరే ఏది ఏమైనా పర్లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఉత్తమం. మనకు కూడా ఏంటి అంటే ఈ రకమైన జీవితము ఆ బ్రహ్మభువనాల్లోకో పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా జన్మలు ఎత్తి 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 ఈ దెబ్బలు తిని 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 ఒక్కరోజు రియలైజ్ అవుతాం, అరే ఏంది పరిస్థితి, కృష్ణ నీకు సరెండర్ అవ్వాలి. సో అప్పుడు వెళ్తాము తండ్రి దగ్గరికి. ఆయన కుమారుడిగా స్వీకరించకపోయినా కానీ అట్లీస్ట్ ఆయన ఇంట్లో ఒక సర్వెంట్ లాగా నన్ను స్వీకరించినా ఆయన ఇంట్లో ఉంటాం కానీ ఇది దుర్భరం అని చెప్పి ఆమెను బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రికి వార్త తెలియంగానే ఊరు పొలిమేరల దగ్గరికి ఎద్దుల బండిలో వస్తాడు అనమాట. ఎదురుగా వచ్చి ఆ బిడ్డని చూడంగానే బండిలో నుంచి ఎగిరి కిందకు దూకి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడు దుర్భరంగా ఉంటాడు. ఒక పందిలాగా. అయినా కానీ ఈ తండ్రి ఏ రకమైన రిజర్వేషన్స్ ఏం లేకుండా పోయి గట్టిగా ఆలింగనం చేసుకుని ఆయన తీసుకుని బండిలో కూర్చోబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండే పనోళ్ళందరికీ చెప్తాడు, నా కుమారుడు వచ్చేశాడు, ఈ రోజు నుంచి వీడే యువరాజు అంటాడు. ఇది చెప్పి ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, మన కోసం ప్రతి ఒక్కరి కోసం ఆధ్యాత్మిక జగత్తులో రెండు చేతులు చాచి కృష్ణుడు వేచి ఉన్నాడు, ఈ రోజు నువ్వు అక్కడికి వెళ్తే ఆ రాజ్యానికి నేను యువరాజును చేస్తాడు అంట. ప్రభుపాదు ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ జీవ, ఎప్పుడు వీడు వస్తాడా, ఎప్పుడు వీడు వస్తాడా, మనందరి కోసం వెయిట్ చేస్తున్నాడు భగవంతుడు. కానీ మనం ఈ పందులు కొట్టడం చాలా బాగుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, బృహస్పతి యొక్క శాపానికి గురి అయ్యి ఇంద్రుడు పంది జన్మెత్తాడండి, అది కూడా తిరుపతి మార్కెట్ యార్డ్ దగ్గర. ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే ఇంద్రలోకం అల్ల కల్లోలంగా ఉంది, రాజులేని రాజ్యం ఎట్లుంటుంది. దేవతలందరూ పోయి బ్రహ్మను రిక్వెస్ట్ చేసుకున్నారు, అయ్యా మా రాజును తెచ్చి మాకు అప్పగించండి. బ్రహ్మ అన్నాడు ట్రై చేస్తానన్నాడు. వచ్చాడు, ఈయన బిజీ అనమాట, ఫుల్గా దొరికిందంతా మొత్తం స్టఫింగ్ తింటా, పక్కన ఫ్యామిలీ, ఒక పంది భార్య, అప్పుడే పుట్టిన ఒక అరడజను టిగ్లెట్స్, పంది పిల్లలు, చాలా సీరియస్గా బిజీగా ఉన్నాడనమాట. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఏ ఇంద్ర అన్నాడు, ఏ ఇంద్ర ఎక్కడో విన్నట్టుందే, తల పైకెత్తాడు. బ్రహ్మ జమ్మండి అన్నాడు. ఏ అక్కడంతా రాజ్యం అల్లకల్లోలంగా ఉంది, నువ్వు లేకపోతే ఎట్లాగ వచ్చేలా. ఇంద్రుడేమంటాడు తెలుసా,
అసూయ ద్వేషం, నేను ఇక్కడ ఎంతో హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటే మళ్ళీ వచ్చేసి ఇక్కడికుండా డిస్టర్బ్ చేయడానికి. చూసావా నా అందమైన భార్య, పక్కన ఒక నల్ల బంది, ముక్కులు తలని పిల్లలు, అరడజన మంది, అసూయ ద్వేషం.
బ్రహ్మకి నాలుగు తల బుర్ర ఏం అర్థం కాదు, ఊరి ఏంటి, ఇంద్ర భోగం ఎక్కడ, పంది జన్మ ఎక్కడ, ఇది సూపర్ అంటున్నాడు. అరే అసలు ఇంద్రభోగం ఏంటి, అక్కడ నీ భార్య ఏంటి, అక్కడ అప్సరసలు ఏంటి, ఏంటి ఇదేంటిది, పంది భార్య సూపర్ అంటున్నావు, తర్వాత పిల్లకాయలు, తర్వాత ఈ ప్రదేశం. ప్రభుపాదులు వారు అదే చెప్తారు, మాయ ఎంత పవర్ఫుల్ అంటే మనం 3-bedroom ఫ్లాట్ కోసం ఎంతో ఆకర్షితులం అవుతాం, 3x3 పిట్ డ్రైనేజ్ పిట్ కోసం పంది కూడా చాలా ఆకర్షితం అవుతుంది అనమాట. ఎప్పుడ దొరికితే హ్యాపీ అనమాట, పోయి విహరిస్తుంది అనమాట దాంట్లో. సో దాని ప్లెజర్ దాంట్లో, మన ప్లెజర్ 3-bedroom ఫ్లాట్లో సేమ్ నథింగ్. దాన్ని తెచ్చి 3-bedroom ఫ్లాట్లో పెట్టండి, అగరబత్తులు వెలిగించండి, పన్నీర్ కొట్టండి, అది ఎప్పుడు డోర్ తెరిస్తే పారిపోయి దాంట్లో దూకేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అది. దానికి ప్లెజర్ ఎక్కడుంది, సో ఇదేంటిది అని చెప్పి ఈయనకి బ్రహ్మకి ఎట్లా ఇంద్రుడికి ఇంద్రియాలకు తీసుకురావాలో అర్థం కాలేదనమాట. అక్కడ కసాయవాడు కత్తి నూరుతూ ఉన్నాడు, నూరుతూ ఉంటే మనం చూపించాడు, అయ్యా చూడు అన్నాడు. చూస్తే నీకు నీ భార్యకు నీ పిల్లలకి ఆ కత్తి శాశ్వతం అనుకున్నావా. ఆ కత్తి చూసిన తర్వాత అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చాడు. మనం కూడా మామూలుగా చెప్తే అబ్బే చూస్తాంలే స్వామి భక్తి, చేస్తాంలే స్వామి జపము, అదేంటో మనల్ని ఉద్ధరింప చేసే దానికోసం ఆయన ఏదో చూస్తాంలే స్వామి అంటాడు అనమాట. రెండు ముట్టికాయలు పడినప్పుడు అప్పుడు మళ్ళా. సో అందువల్ల మనం ఆ భగవంతుడు మన యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దొరకున ఇటువంటి సేవ, ఏదో జన్మలో చేసుకున్న సుకృతి వల్ల ఈ అవకాశం వచ్చింది, దాన్ని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకుని మనం ఉత్తరింపబడాలి. ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా, మీకు అది క్లారిఫై అయింది, నేను ఏదో డౌట్. జగద్గురు శ్రీల ప్రభుపాదకి, రాధా గోవింద దేవ సఖి బృందకి, హరినామ సంకీర్తనకి, నితాయ గౌర ప్రేమనందే హరి హరి బో.